ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము అధ్యాయం 13, ప్రకృతి పురుషుడు చైతన్యము అనేటువంటిది ఈ అధ్యాయం పేరు. ఈరోజు 33వ శ్లోకం. యథా సర్వగతం సౌక్ష్మ్యం, యథా సర్వగతం సౌక్ష్మ్య ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. యథా సర్వగతం సౌక్ష్మ్యం ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. యథా సర్వగతం సౌక్ష్మ్య ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. యథా ఏ విధముగా, సర్వగతం సర్వవ్యాపకము, సౌక్ష్మ్యాత్ సూక్ష్మత్వముచే ఆకాశం ఆకాశము న ఉపలిప్యతే, ఎప్పుడునూ కలియదు. సర్వత్రా ఎల్ల ఎడల అవస్థిత ఉన్నట్టి దేహే దేహమునందు తదా అట్లు ఆత్మ ఆత్మ న ఉపలిప్యతే కలయదు. సర్వత్రా వ్యాపించినను సూక్ష్మత్వ కారణముగా ఆకాశము దేనితోనూ కలిగినట్లు బ్రహ్మభావములో నిలిచిన ఆత్మ దేహమునందు నిలిచియున్నను దేహముతో కలియుదు. భావము భాష్యము చెప్పినది ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. భాష్యం: వాయువు అనునది జలము బురద మలము వంటి దేనియందు ప్రవేశించను దేనితోడునూ కలియుదు. అదేవిధముగా జీవుడు తన సూక్ష్మత్వ కారణముగా వివిధ దేహములందు నిలిచినను వాటికి పరుడైయుండును. కనుకనే ఏ విధముగా అతడు దేహములో నిలిచియుండునో మరియు దేహము నశించిన పిమ్మట ఎట్లు దేహము నుండి ముక్తుడగునో భౌతిక సృష్టిచే గాంచుడకు అసాధ్యం. విజ్ఞానశాస్త్రము ద్వారా ఎవరును దీన్ని తెలుసుకుని జాలరు మరియు ధ్రువపరచలేరు. ఆత్మ యొక్క విశిష్టత తెలుపుతున్నారు. ఆకాశం ఉంది. ఆకాశం ఎక్కడుంది? సర్వత్రా ఉంది. ఆకాశం సర్వత్రా ఉంది. ఏది శూన్యమైందో అదంతా కూడా ఆకాశమే. మనలో కూడా ఆకాశం ఉంది. మనలో కూడా ఖాళీ ఉంది. లేకపోతే మనకు డైజెషన్ కాదు. ఏమి మనలో కూడా దేహంలో కూడా ఆకాశం ఉంది. ఏదైతే ఖాళీ భాగం ఉంటుందో అదంతా కూడా ఆకాశమే. ఆకాశం చాలా సూక్ష్మమైంది, అది మనకి కనిపించదు. ఆ పైన కనిపిస్తోందంటే అవన్నీ మేఘాలన్నమాట. మనకి నీలిరంగులో కనిపించేవన్నీ ఏమి? మేఘాలు. అది ఆకాశం కాదు. ఆకాశం ఎంత దూరం ఉంది? అనంతమైనటువంటి దూరం. అనంతమైనటువంటి దూరం అంటే ఇదంతా ఏమి? శూన్యం. ఖాళీ ప్రదేశమే ఆకాశం. మరి ఈ ఆకాశం ఏ విధంగా అన్ని సర్వత్రా వ్యాపించిందో ఆ విధంగా ఆత్మ కూడా సర్వత్రా వ్యాపించింది. ఆత్మను కూడా మనం చూడలేము. ఆకాశం ఇప్పుడు కొండ ఉంది, చిన్న కొండ. దాన్ని ఏమంటారు? ఘటాకాశం. ఆ కొండలో ఉన్నటువంటి ఆకాశం ఏమి? లోపల ఖాళీ ఉంది కదా, అదేమి? ఘటాకాశం. ఆ కొండలో ఉన్నటువంటి ఆకాశం. ఘటం అంటే ఏమి? కొండ. మన మన హృదయంలో ఖాళీ ఉంది. హృదయంలో ఖాళీ లేకపోతే అది ఎలా డంప్ చేస్తుంది? పంపు మన బ్లడ్ పంప్ చేయాలి కదా, శరీరాన్ని అంతటికీ బ్లడ్ ఫ్లో ఇవ్వాలంటే ఎలా చేయాలి? అదొక ఇదిలాగా ఇలాగా ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. అదేమవుతుంది, ఆ ప్రెషర్కి బ్లడ్ అంతా కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. హృదయంలో ఉన్నటువంటి ఆకాశం దహరాకాశం, దహరాకాశం అంటారు దాన్ని. ఈ విధంగా అన్ని చోట్ల ఆకాశం ఉంది, అన్ని చోట్ల ఆత్మ ఉంది. బ్రహ్మభావంలో నిలిచిన ఆత్మ దేహమునందు నిలిచినను దేహముతో కలిగి ఈ ఆకాశం దేహంలో ఉంది. దేహం అంతరించిపోతుంది, ఏమైపోయింది? దేహం ఆకాశంలో కలిసి పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోయాయి. ఈ దేహంలో ఆకాశం పార్ట్ ఆకాశంలో కలిసిపోయింది, భూమి పార్ట్ భూమిలో కలిసిపోయింది, వాటర్ వాటర్లో ఆవిరైపోయి వెళ్ళిపోయింది, అగ్ని అగ్నిలో కలిసిపోయింది. ఏమి పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోయినాయి అంటే ఆకాశం కూడా పంచభూతాల్లో ఒకటి కదా. ఏమి పృథివీ తేజో వాయు ఆకాశ ఇవన్నీ కూడా ఆ పాత్రలు అవి కలిసిపోయాను. మరి ఆత్మ అనేది వీరన్నింటిలో ఉంది. ఆత్మ సర్వత్రా ఉంది, ఎక్కడ లేదని చెప్పడానికి లేదు. ఆత్మ ఆత్మ అణుమాత్రం. ఎంత అణు? ఒక వెంట్రుక 1/10,000 అంటే ఒక వెంట్రుకను చీల్చి దానిలో అణువుని 1/10,000 వంతు చేస్తే అంత పరిమాణంలో ఉంటుంది. ఒక కిటికీలో నుంచి చూస్తే ఎండొచ్చినప్పుడు మనకి చిన్న చిన్న రేణువులు కనిపిస్తాయి. ఆ రేణువుల్లో 1/10,000 వంతు దాన్ని చేస్తే చూశారు ఎప్పుడన్నా? ఎండకి దుమ్ము కణాలు ఒక రేస్ వచ్చినప్పుడు దానిలో దుమ్ము కణాలు వస్తూ ఉంటాయి కిటికీలో నుంచి. కిటికీలో నుంచి సూర్యకిరణం వస్తూ ఉంటాయి కదా, దానిలో దుమ్ము కణాలు కనపడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ కణాల్లో 1/10,000 వంతు ఆత్మ యొక్క ఇదన్నమాట. మరి అటువంటి ఆత్మ ఎలాగా పట్టుకోవడం అని చెప్పాను. వాయువు అనునది జలము బురద మలము వంటి దేనియందు ప్రవేశించను. మన శరీరంలో వాయువు ఉంది. వాయువు మనకి ఇండైజెషన్ ఎందుకు అవుతుందనంటే, మనం వాయువుకి అవకాశం లేకుండా బాగా తినేసామనుకోండి ఏమవుతుంది? అది డైజెషన్ కాదు. ఎంత తినాలి? హాఫ్ భోజనం చేయాలి, ప్రసాదం తినాలి. హాఫ్ వాటర్ కట్టి పెట్టాలి. ఏది హాఫ్లో హాఫ్? 1/4, 1/4 వాయువుకి ఉండాలి. అప్పుడు మిక్సీ తిరుగుతుంది. ఏమి లేకపోతే ఏమవుతుంది? స్ట్రక్ అయిపోతుంది, బ్లేడ్ స్ట్రక్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? నో డైజెషన్. ఈ విధంగా ఆ వాయువు సర్వత్రా ఉంటుంది. బురదలో ఇక్కడేం చెప్తున్నారు, మలం అపాన వాయువు వల్లే మలం కూడా బయటకు వస్తుందంటే దేనివల్ల వస్తుంది? అపానం వల్ల వస్తుంది. కిందకి ప్రెష్ చేసే అపానం. ప్రాణవాయువు, మనకి 5 రకాల వాయువులు ఉన్నాయి. ఎవరు చెప్పగలరు? మొన్న ఒక 4 రోజులు 2 నెలల క్రితం క్లాసులో చెప్పారు, ప్రాణము అపానము సమానము ఉదానము వ్యానము కృకురము దేవదత్త నాగ ధనంజయ కూర్మ అని 10 వాయువులు ఉన్నాయి. ఈ 10 వాయువుల వల్ల అంతా కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు క్రేన్ పనిచేస్తుందంటే దేనివల్ల పనిచేస్తుంది? క్రేన్ క్రేన్ ఒక కప్పీలో ఎంత ఉంది కదా, అది వాయువు ద్వారా ఈ యొక్క ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని బాగా పంప్ చేస్తారు. దాన్ని అది ఏం చేస్తుంది? ఇది వస్తుంది. మన చెయ్యి కూడా ఎలా పనిచేస్తుంది? ఆ వాయువు రక్త ప్రసరణ జరిగితే అక్కడ మన చెయ్యి పనిచేస్తుంది. అంతా కూడా ఇదంతా దేహం అంతా దేని ద్వారా పనిచేస్తుంది? కప, వాత, పిత్తం అని దేహంలో మూడు రకాలు ఉన్నాయి. కఫం అంటే ఏమిది? కఫం అంటే మ్యూకస్, చీమిడి, ఇదంతా కూడా కఫం అంటారు. కఫం, గల్ల, చీమిడి అంటారు దాన్ని. తర్వాత పిత్తం అంటే బైల్. కఫము, వాతం అంటే ఎయిర్. ఈ ఎయిర్ అన్నింటిలో ఉంటుంది. దేహంలో ఎయిర్ లేకపోతే ఏం లేదు. ఇదంతా ఏమి భస్త్రికలాగా, కొలిమి వాని తిత్తిలాగా ఉందన్నమాట. బెల్లోస్, మన ఊపిరితిత్తులు పనిచేయకపోతే ఏమవుతుంది? కానీ ఇది ఏ విధంగా వీటన్నింటి యందు వాయువు ఉందో, వాయువు మన దేనిలోనే కలిసిందా? దేనిలో కలవలేదు. అన్నిట్లో వాయువు ఉంది కానీ దేనిలో వాయువు కలవలేదు. అది ఇక్కడ పాయింట్. అదేవిధంగా ఆత్మ అన్నిట్లో ఉంది కానీ ఆత్మ దేనిలో కలవలేదు, సెపరేట్గా ఉంది. సూక్ష్మత్వ కారణముగా వివిధ దేహములు నిలిచిన వాటికి పరుడయుండును. కనుకనే ఏ విధముగా అతడు దేహములో నిలిచియుండునో మరియు దేహము నశించిన పెమ్మట ఎట్లు దేహము నుండి ముక్తుడగునో భౌతిక దృష్టిని గాంచుడకు అసాధ్యము. ఇక్కడ సైంటిస్టులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు ఆధునికమైనటువంటి యుగంలో ఆత్మని మైక్రోస్కోప్లో పెట్టి చూడవచ్చును. చూస్తే, మేము ఆత్మని చూపిస్తే, మీరు ఏదైనా ఒక స్కోప్లో పెట్టి చూపిస్తే, మైక్రోస్కోపో మ్యాక్రోస్కోపో ఏదో స్కోప్లో పెట్టి చూపిస్తే మేము నమ్ముతాము అని చెప్పినండి. ఆత్మ అలా కనపడేది కాదు. అలా కనపడితే ఆత్మకి విలువే ఉంది. అంత ఆ వెంట్రుకలో ఒక చిన్న పార్ట్లో 1/10,000 వంతు బాలాగ్ర శతభాగస్య. బాల అంటే ఈ యొక్క వెంట్రుకలో 1/10,000 వంతు పార్ట్, అది ఎంత చిన్నగా ఉంటుంది? వెంట్రుకని చిన్నగా కోస్తే ఎంత? దానిలో 10,000 వంతు మన వల్ల కాదు. అసలు 10,000 వంతు చేయడం ఎలా అవుతుంది? మన దగ్గర ఆ టెక్నాలజీ లేదు. అంత చిన్న వస్తువు ఈ ప్రపంచాన్నంతా కూడా, మన దేహాన్ని, ఇంత దేహాన్ని నడిపిస్తోంది. మరి ఆత్మకి పరిమాణం ఎంత అనంటే, చీమలో ఉన్న ఆత్మ అంతే, మనుషులో ఉన్న ఆత్మ అంతే, వేణుగులో ఉన్న ఆత్మ అంతే, ఇంకా పెద్ద జంతువు డైనోసార్ ఇంకేదన్నా ఉందంటే అవి అంతరించిపోయినాయి, వాటిలో ఉన్న ఆత్మ కూడా అంతే. ఆత్మ పరిమాణం మట్టికి మారదు, కానీ దేహం పరిమాణం మారుతుంది. ఆత్మ పరిమాణం మారు. మరి ఇప్పుడు మనం చెప్పుకునే ఆత్మ పరిమాణం దేనిది? జీవాత్మ పరిమాణం. జీవాత్మ యొక్క వ్యాసార్థం మనం చెప్పుకున్నాం, పరమాత్మ వ్యాసార్థం కాదు. అర్థమైందా? ఇక్కడ డిఫరెన్స్ గమనించవలే. ఇక్కడ ఈ జీవాత్మ 1/10,000 ఉంది. ఈ పరమాత్మ ఉందే, ఇది మొత్తం అన్నిటిలో ఉంది. సర్వం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ ఈ పరమాత్మ. జీవాత్మ అనేది చిన్నది, ఒక్కొక్క జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ. ఇప్పుడు ఈ సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ ఏది? పరమాత్మ. ఈ జీవాత్మ అన్ని వస్తువుల్లో కూడా చిన్న చిన్నగా ఒక్కొక్క వైయక్తికంగా ఉంటుంది, వ్యక్తిగతంగా, పర్సనల్గా. పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆ ఆత్మ గురించి ఇక్కడ చెప్పేది, యథా సర్వగతం సూక్ష్మం ఆకాశం నోపలిప్యతే సర్వస్త్రావస్థితో దేహే తదాత్మ నోపలిప్యతే. అందువల్ల ఈ యొక్క ఆత్మ దేనితో కూడా అంటదు. మరి అంటదు అని అన్నప్పుడు, ఈ భౌతిక ప్రపంచంలో ఆత్మ పడిపోయినప్పుడు త్రిగుణాలు ఎట్లా అంటాయి దీనికి? మరి ఏమంటాం అన్నప్పుడు త్రిగుణాలు ఎట్లా అంటాయి? భౌతిక ప్రపంచంలో ఆత్మ పడిపోయింది, దేహంలో పడిపోయింది. దేహంలో పడిపోయినప్పుడు ఈ యొక్క త్రిగుణాలకి ప్రకారం ప్రవర్తిస్తారా అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. కానీ ఇక్కడ ఆత్మకి అవి ప్రకృతి గుణాలు అనేవి అంటాం. మరి ప్రకృతికి గుణాలు ఏవి అని అంటే ప్రకృతికే అంటుతాయి. ఈ దేహం ఏమి భౌతికమైంది, అందువల్ల ఈ దేహానికి సంబంధించే మనకి త్రిగుణాలు వర్తిస్తాయి, కానీ ఆత్మ అనేది ట్రాన్సెండెంటల్ మ్యాటర్, అది దివ్యమైనటువంటి వస్తువు. అందువల్ల ఆత్మకి ఈ విషయాలేమి అంటావు. అందువల్ల మనం ఈ ఆత్మని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆత్మకి కవరింగ్స్ ఏర్పడినాయి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, తరువాత జ్ఞానమయ కోశం. ఈ కోశాలు వీటన్నింటినీ కూడా ఒకటి బై 80 వంతు ఒకటి ఒకదానికి 20 రెట్లు అధికంగా ఉందని మనం చదువుకున్నాం. ఆ ఆవరణలన్నింటినీ కూడా ఛేదించుకుంటూ లోపలికి వెళ్తే ఈ ఆత్మని మనం ఛేదించగలిగాం. మన ఆత్మని మనం దర్శించాలి అని అంటే ఆత్మ దహరాకాశంలో తేలియాడుతూ ఉంటుంది, అంటే హృదయంలో, హృదయ ప్రాంతంలో. ఈ పంచవాయువులు మనం చెప్పుకున్నాం కదా, ప్రాణాపాన సమాన ఉదాన వ్యాన అనేటువంటి వాయువులు, ఆ వాయువుల్లో ఈ ఆత్మ అనేది అది తేలియాడుతూ ఉంటుందన్నమాట. దానికి ఇవన్నీ కూడా పైన కవరింగ్స్ ఏవి, ఈ ప్రాణమయ కోసము, అన్నమయ కోసము, జ్ఞానమయ కోసము, విజ్ఞానం, ఆనందమయ కోసం, చివరికి ఆనందమయ కోసం. అక్కడికి వెళితే కానీ ఈ యొక్క ఆత్మని తెలుసుకోలేము అన్నమాట. ఈ ఆత్మ దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం ఏమి అని అంటే శబ్దబ్రహ్మం ద్వారా మాత్రమే మనం ఆత్మని తెలుసుకోగలం. ఈ కోశాలని మనం ఛేదించాలి అని అంటే భౌతికమైనటువంటి వస్తువు చేత మనం ఈ కోశాలని ఛేదించలేము. అది సుమారుగా ఒక్కొక్కటి 20 రెట్లు ఉంది కదా ఆ కోశం, ఈ యొక్క అన్నమయ కోశం, ప్రాణమయ కోసం, ఆనందమయ కోసం, విజ్ఞానమయ కోసం. ఇవి ఈ కోశాలని ఛేదించుకుంటూ లోపలికి వెళ్ళాలి అని అంటే భౌతికమైనటువంటి వస్తువు వల్ల సాధ్యం కాదు. వాటిని కొయ్యాలి అని అంటే ఏమైనా డ్రిల్ చేస్తే వెళ్తామా, లేకపోతే ఏమన్నా ఏది మన బోరింగ్ చేస్తారు కదా పంపు, అలా మనం డ్రిల్ చేసేదానికి వీల్లేదు. దీన్ని దేంతో డ్రిల్ చేయాలి అని అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 100 అడుగులు అంటే ఎంత, 16 మార్లు రోజు డ్రిల్ చేస్తూ ఉండాలి దీన్ని. అప్పుడు కానీ నీళ్లు పడవు అంటే ఆత్మ దగ్గరికి వెళుతూ ఉంటుందన్నమాట. ఏమి రోజు వేస్తుండాలి పంపు, జీవితాంతం వేస్తే కానీ జీవిత అంతంలో అంత్యకాలే నారాయణ స్మృతి. అప్పుడు ఎప్పుడైతే మన మనసులోకి నారాయణ నామం స్మృతి వస్తుందో మనం చనిపోయేటప్పుడు, అప్పుడు నిజంగా మనం ఆ దాహం తీరినట్టు అనమాట. అర్థమైందా? అప్పుడు దాకా మనం వేస్తూ ఉండాలంతే. ఈ 4 నియమాలు పాటిస్తూ ఈ డ్రిల్లింగ్ చేస్తూ ఉండాలి. అలాగా ఈ యొక్క ఆత్మ అనేది మనం ఆ విధంగా తెలుసుకోగలుగుతాం. మరి ఆత్మ ఆశ్చర్యవత్ పశ్యతి, ఈ ఆత్మను ఏ విధంగా చూస్తారు కొందరు అని అంటే ఆశ్చర్యంగా చూస్తారు. ఇది ఆశ్చర్యమైనటువంటి వస్తువు, ఆత్మ ఆశ్చర్యమైనటువంటి వస్తువు. ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్ మ్యాటర్, ఇట్స్ ఎ వండర్. ఏ విధంగా చిన్న వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా నడిపిస్తుందంటే అది ఎంత అద్భుతమైనటువంటి వస్తువు, ఎంత అద్భుతమైనటువంటి వస్తువు. ఆ వస్తువుని తెలుసుకోవడం కోసం మన జీవితాన్నంతా ఇన్ని పుస్తకాలు, ఇంత సబ్జెక్ట్ మ్యాటర్స్, ఈ ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ఆత్మని తెలుసుకోవడం కోసమే ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తుంది. ఈ ఆత్మ అనేటువంటి దివ్యమైనటువంటి వస్తువు చుట్టే ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తుంది. ఆ ఆత్మని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే భౌతికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు. మనం కూడా ఆత్మ దివ్యమైంది కాబట్టి దివ్యమైనటువంటి కార్యక్రమాలు చేస్తేనే మనం ఆత్మని తెలుసుకోగలుగుతాం. భౌతికమైనటువంటి కార్యక్రమాలు చేస్తే భౌతికంలోనే ఉంటాం, మనం లోపలికి వెళ్ళాం. అవన్నీ కూడా కవరింగ్స్లో లోపల చుట్టబడి ఉంది కదా, ఆవరించబడి. ఇప్పుడు అగ్నిలోకి ప్రవేశించాలంటే ఎలా ఉండాలి? మనం కూడా అగ్ని అయి ఉండాలి. అర్థమైందా? అగ్నిలోకి ఇంకా వేరే వస్తువు ఏది ప్రవేశించినా కూడా కాలిపోతుంది. అగ్నిని అగ్ని కాలుస్తుందా? కాల్చదు. అందువల్ల మనం దివ్యమైనటువంటి వస్తువుని మనం చూడాలంటే మనం కూడా దివ్యం కావాలి. దివ్యం కావాలి అంటే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మదమోహం ఆశ్చర్యాలని కూడా అంతరించాలి. మనలో స్వార్థం అంతరించి నిష్కామంగా ఎటువంటి కోరికలు లేకుండా త్యాగబుద్ధి, సేవాభావం ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటే మనం నిదానంగా ఈ యొక్క దివ్యత్వం అనేది మనలోకి వస్తూ ఉంది, దివ్యత్వంలోకి మనలోకి వస్తుంది. అప్పుడు మనకి ఆత్మ యొక్క తత్వం మనకి బోధపడుతూ ఉంటుందండి. లేకపోతే బోధపడేదానికి అవకాశమే లేదు. భౌతికత్వం అంటే ఏమి అని అంటే, భౌతిక ఈ పంచేంద్రియాలని మనం తృప్తిపరచుకోవడం, పంచ జ్ఞానేంద్రియాలను తృప్తిపరచుకోవడమే ఈ భౌతికత్వం అంటే. కంటికి చూపు, బాగా మంచి విషయాలను మంచి వస్తువులను చూడాలి అనిపిస్తుంది, ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. అనేక వేల కొలది జన్మల నుంచి మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఇది విచిత్రం. ఎన్నో వేల కొలది జన్మలు నాలుక రుచి చూస్తూనే ఉంది, తింటూనే ఉంది. ఎన్ని తిందో, ఎన్ని రుచి చూసిందో, ఇంకా తినాలనే ఉంది. ఈ విధంగా ఈ పంచ జ్ఞానేంద్రియాలు అన్ని అనుభవిస్తూనే ఉన్నాయి. ఎన్నో సౌండ్, ఎన్ని సినిమా పాటలు విందో, ఏమి ఎన్ని పాట కచేరీలు, సంగీత ఎంత విందో, అయినా కూడా ఇంకా వినాలి వినాలి వినాలి. ఎవరన్నా చెప్తే ఇలాగా పెట్టి ఆకలి కూడా ఉండదు కొంతమంది వినే సమయంలో. ఈ విధంగా ఈ పంచ జ్ఞానేంద్రియాలు మనని మోసం చేస్తూ ఉన్నాయి. ఆ మోసాన్ని నుంచి మనం రక్షించబడాలి. రక్షించబడాలంటే ఏం చేయాలి అని అంటే, సాధువులు శాస్త్రాన్ని మనం ఆశ్రయించాలి. గుళ్ళోకి ఎందుకు వస్తున్నామండి? గుళ్ళోకి రావడం ఎందుకు? భజన చేయడం ఎందుకు అనంటే, ఈ యొక్క భౌతికత్వాన్ని నుంచి దూరం కావడం కోసం గుళ్ళోకి రావాలి. గుళ్ళోకి వచ్చినప్పుడు భగవంతుడి విగ్రహాన్ని దర్శనం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి. ఈ భగవంతుని యొక్క నామాన్ని మనం జపం చేస్తాం, భగవంతుడిని దర్శనం చేస్తాం, భగవద్భక్తుల్ని చూస్తాం, భగవద్గీత భాగవతం ఇటువంటి గ్రంథాలని గురించి మనం వింటాం, మంచిని మాట్లాడతాం. అట్లీస్ట్ గుళ్ళో, గుళ్ళోకి వచ్చి కూడా చెడ్డ మాట్లాడుకుంటే అది వేరే విషయం. అందువల్ల మన ఈ యొక్క దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలంటే ఎక్కువ శాస్త్రాలని అధ్యయనం చేయాలి. స్వాధ్యాయం ప్రమదితవ్యం, స్వాధ్యాయం చేయాలి. సత్యాన్ని మాత్రమే పలకవలే. సత్యం అంటే ఏమి? అబద్ధం ఆడకూడదని అది ఒక అర్థం. సత్యమైనటువంటి వ్యక్తి ఎవరు? కృష్ణుడు. ఆయన గురించి మాట్లాడాలి. ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్. ఆయన సర్వకాల సర్వావస్థల యందు కృష్ణుడు ఉన్నారు. మనం ఇవాడు ఉంటాం, ఒక 90 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు, అది మాత్రం గ్యారంటీ. కాదు, కృష్ణుడు సృష్టి ఆరంభంలోనూ ఉన్నారు, సృష్టి అంతంలోనూ ఉన్నారు, ఆయన ఎప్పుడూ ఉంటారు. అందువల్ల ఆయన నిజమైనటువంటి సత్యం, మనమంతా కూడా అసత్యం. అందువల్ల సత్యాన్ని గురించి మాట్లాడటం అంటే కృష్ణుడిని గురించి మనం మాట్లాడటం. కృష్ణుడిని రూపం మనకి జన్మ మృత్యు జర వ్యాధులు ఉన్నాయి. ఈ రోజున మనం యువకుడుగా ఉండొచ్చును, కొంతకాలానికి వృద్ధుడిగా మారొచ్చును, తర్వాత శవంగా మారొచ్చును. ఈ విధంగా మన దేహానికి మార్పులున్నాయి. కృష్ణుడి యొక్క దేహం దివ్యమైనటువంటి దేహం. కృష్ణుడి యొక్క ఫోటో ఎప్పుడైనా చూశారా? ముసలి ఫోటో ఎప్పుడైనా చూశారా? ఉండదు. కృష్ణుడికి ముసలితనం లేదు. కృష్ణుడు ఎప్పుడు కూడా కిశోర వయస్కుడే ఉంటాడు, 16 ఏళ్ల వయసులోనే ఉన్నాడు. ఏమి అందువల్ల ఆ కృష్ణుని యొక్క రూపం, కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క నామం, కృష్ణుని యొక్క గుణాలు, కృష్ణునికి సంబంధించినటువంటి లీలలు, ఇవన్నీ చర్చించడం వల్ల మన వయస్సు పవిత్రమవుతుంది, మన వయస్సు తగ్గుతుంది. అనంటే ఏమి వయసు తగ్గుతుంది అంటే, పెరిగిన కొద్దికి మనం చనిపోతున్నామని లెక్క అన్నమాట. మన వయసు యొక్క శక్తి పెరుగుతుంది అని అర్థం. అక్కడ తగ్గుతుంది అంటే మనం జీవించినందుకు సార్థకత పెరుగుతుంది. లేకపోతే ప్రతిరోజు జీవిస్తూ ఉన్నాం, జీవించి ఏమి ఉపయోగం? భగవంతుడిని భజించినటువంటి జీవితం వల్ల ఉపయోగం ఏమి? చెట్టు ఉంది, చెట్టు ఏమన్నా భగవంతుడిని భజిస్తుందా? ఏం భజించదు. చెట్టులాగా, ఒక పశువులాగా జీవితం తయారవుతుందన్నమాట. ఎవరి జీవితం? భగవంతుణ్ణి భజించినటువంటి వారి జీవితం. అందువల్ల మనం ఈ యొక్క భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవలే. చేయడంలో మొట్టమొదటిదేమి? మనకి శ్రవణం, గ్రంథాలు ఇవన్నీ కూడా పఠనం చేయాలి. ఎక్కువ హరే కృష్ణ మంత్రం ఎక్కువ శ్రవణం చేయాలి. తర్వాత భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవాలి. భక్తుల యొక్క సాంగత్యం లేకపోతే ఏమైపోతుంది? అసత్సంగ. అభక్తుల దగ్గరికి వెళ్తే మీకు భాగవతం భగవద్గీత ఏమని చెప్తారా? ఏం చెప్తారు వాళ్ళు? ఇంటర్నెట్, ఏమి వీడియో గేమ్స్ ఇటువంటివన్నీ చెప్తారు, క్రికెట్ స్కోర్. ఈ విధంగా అసత్సాంగత్యం చేయకూడదు. భక్తులతో మాత్రమే సాంగత్యం. ఒక ఆయన కోరుకుంటారు, ఒక కవి, హే కృష్ణ నాకేం అవసరం లేదు, నీ భక్తుల సాంగత్యాన్ని మాత్రమే ఇయ్యి, అదే మహద్భాగ్యంగా చూసుకుంటాను. కృష్ణుడిని ఏం కోరుకుంటున్నారు ఆయన? ఏదో సంపదలు ఇవ్వచ్చు, ఇవ్వమనో, లేకపోతే ఇంకా ఇవ్వమనో, ఇంకా ఏమైనా కోరుకోవచ్చును కదా. ఆయన ఏం కోరుకోలేదు. వైష్ణవుల యొక్క సాంగత్యాన్ని ఇవ్వు, నీ భక్తుల యొక్క సాంగత్యాన్ని నాకు ఇవ్వు అంటే ఏమవుతుంది అంటే, ఆయన భక్తిని కోరుకుంటున్నారు. వైష్ణవుల సాంగత్యం వస్తే ఏమవుతుంది? వైష్ణవులు ఊరుకుంటారా? వాళ్ళని భక్తి చేయిస్తారు. కొంతకాలానికి మనకి భక్తి చేసి చేసి ఆ ఇంతే కదా అనిపిస్తుంది, సీరియస్నెస్ పోతుంది. అప్పుడు వైష్ణవులు మనకి ఆ సీరియస్నెస్ని క్రియేట్ చేస్తాయి. ఇది వైష్ణవుల యొక్క గొప్పదనం, మాహాత్మ్యం. మనం ఎప్పుడన్నా మర్చిపోయామనుకోండి, మనం ఏదైనా మంగళారతికి రావడమో జపం చేయడమో మర్చిపోయినాం, ఎవరు లేరు, మనం ఒక్కళ్ళే ఉన్నాం, మనం ఎవరైనా లెగ్గొడతారా, లేకపోతే ఎవరైనా నువ్వు జపం చేయమని చెప్తారా? ఆ భక్తులు ఉంటే పడుకో ఇంకా కాసేపు, లేకపోతే ఏమి ఎప్పుడు జపం ఎందుకు, మనం దానివల్ల ఉపయోగం ఏముంది, ఒక గేమ్ ఆడుకుందాం అని చెప్పి చెప్తుంటారు. అదే వైష్ణవులు అయితే మంగళారతి జపము ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలుసు కాబట్టి చెప్తూ ఉంటారు. ఏమంటే అది చేయడం వల్ల ఈ యొక్క ఆత్మను ఉద్ధరించుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి భౌతికత్వంలో ఉంటే వాళ్ళు చెప్పరు, మనం చెయ్యం, మనం కూడా కొంతకాలానికి ఏమైపోతాం, మనం కూడా వాళ్ళకి ప్రీచింగ్ చేస్తాం, ఏమీ అనవసరం, ఎంత మేము చేసి చాలా కాలం వేస్ట్ చేశాం ఏమి అనేటువంటి భౌతికమైనటువంటి భావంలోకి మనం కూడా వచ్చేస్తాం. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఫైర్ అగ్ని అనేటువంటి భక్తిలో మనం ఉంటే మనం కూడా అగ్ని అనేటువంటి భక్తిలాగా తయారవుతాం. ఎప్పుడు కూడా మనం ఆ ఫైర్ డివోషనల్ ఫైర్లో ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, మనం కోల్డ్ అయిపోతాం, చల్లబడిపోతే ఏం ఉపయోగం లేదు. అందువల్ల ఈ యొక్క సేవ అనేటువంటిది మనం ఎప్పుడు హరే కృష్ణ మంత్రం ఎప్పుడు చేయగలిగేటువంటి శక్తి ఇప్పుడు లేదు జనానికి. ఉందా, ఎంతమంది 24 గంటలు హరే కృష్ణ మంత్రం జపం చేస్తారు? హరిదాస్ ఠాకూర్ ఎంతమంది చేస్తారు చెప్పండి? ఎవరు చేసేటువంటి శక్తి లేదు. అందువల్ల భగవంతుడికి సంబంధించినటువంటి కథలు వినడం, భగవంతుడికి సంబంధించినటువంటి పుస్తకాలు చదవడం, ఏమి భగవద్భక్తులకి సేవ చేయడం, లేదా మనకి మనమే సేవ చేసుకోవడం అంటే ఎలాగా అంటే, వైష్ణవుడిగా మనం కావలసినటువంటి పూజా సామాగ్రి, మనం పూజకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, భగవద్ మందిరానికి రావడం, భగవంతుడిని దర్శనం చేసుకోవడం, ఏమి అక్కడ ఏదైనా మందిర మార్జనం చేయడం, భగవద్భక్తులతో మాట్లాడటం కూడా ఒక సేవే. ఏమి మందిరానికి రావడం ఒక సేవ, భగవద్భక్తులతో మాట్లాడడం, వినడం, చెప్పడం, పుస్తకాలు చదవడం భాగవత సేవ, నిత్యం భాగవత సేవ. భాగవత సేవ అంటే ఏం లేదు, భాగవతానికి ఏం సేవ చేస్తాం మనం? భాగవతం వినడం ద్వారా సేవ చేస్తాం. భాగవతం మన ద్వారా ఏమి సేవ చేయించుకోదు. భాగవతాన్ని ఎలా సేవ చేస్తామంటే రోజు వినడం ద్వారా, చదవడం ద్వారా, ఇతరులకు చెప్పడం ద్వారా సేవ చేయడం. ఇది నిత్యం భాగవత సేవయ. భక్తిర్ భవతి నైష్టికి భాగవతే ఉత్తమ శ్లోకే. ఒక్క శ్లోకమైనా కూడా భాగవతాన్ని మనం చదివినట్లయితే మనకి భక్తి అనేది చాలా స్థిరంగా, నైష్టికి భక్తి, చాలా పవిత్రమైనటువంటి భక్తి మనకి వస్తుంది. అందువల్ల మనం ఈ భగవద్గీత భాగవతం అనేది నిత్యం, ఈ గ్రంథాలకి నిత్యం సేవ చేయొచ్చు. రెండోది వ్యక్తులు ఎవరైతే భాగవతులు ఉంటారో, భగవంతుడిని భజిస్తారో, వాళ్ళకి హెల్ప్ చేయడం, అట్లీస్ట్ వాళ్ళకి అడ్డంకులు కలిగించకుండా ఉండడం. నువ్వు హెల్ప్ చేయకపోతే సరి, సహాయం చేయకపోతే సరి, వాళ్ళకి అడ్డంకులు సృష్టించకుండా ఉండడం. కొంతమంది అందరూ ఉండరు, కొంతమంది ఏమి ఈయనే భక్తి చేయాలా, ఆయన కొన్ని కష్టాలు మనం ఎందుకు కల్పించకూడదు అనేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. అది మహాపాపం అన్నమాట. ఎవరైనా భక్తి చేసుకుంటుంటే వాళ్ళని నువ్వేదైనా సహాయం చేయకపోతే వాళ్ళని పాడు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ విధంగా మనం ఇటువంటి మంచి కార్యక్రమాలు, భగవద్భక్తికి తోడ్పడేటువంటి కార్యక్రమాలని మనం చేస్తూ మనం ఇతరులకు తోడ్పడుతూ ఉన్నట్లయితే మనకి ఈ ఆత్మని తెలుసుకునేటువంటి మార్గంలో ఆ దివ్యత్వం అనేది మనలో కొంచెం వస్తుంది. కలియుగంలో మనకి నామ సంకీర్తనం ఒక్కటే మార్గం, ఇంకా వేరే మార్గం ఏం లేదు. హరేర్నామ హరేర్నామ ఇవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతిరణ్య. కలియుగ ఆరంభంలో నైమిషారణ్యంలో వీళ్ళంతా మన మునులంతా కూడా ఏం చేశారంటే కలియుగంలో చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, దుష్ఫలితాలు. వాటినన్నింటినీ కూడా తగ్గించడానికి యాగం చేశాడు. 1000 సంవత్సరాలు యాగం చేశాడు. 1000 సంవత్సరాలు యాగం చేసిన తర్వాత ఏం ఫలితం వచ్చిందనంటే, ఏమొచ్చింది? పొగ బూడిద వచ్చిందంటే ఫలితం ఏమి లేదు. ఏమంటే, కలియుగంలో అంత దుష్ఫలితాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒకరికి ఒకరు పడదు, తమ్ముడికి అన్నకి పడదు, తండ్రికి కొడుకుకి పడదు, తల్లిదండ్రులకు పడదు, అక్క చెల్లెళ్ళకి పడదు, ఎవరికి ఒక గవర్నమెంట్కి ఇంకో గవర్నమెంట్కి పడదు. ఈ విధంగా అందరికీ తగాదాలు. ఏమి, ఒక భక్తుడికి ఇంకో భక్తుడు కూడా పడదు. ఈ విషయం కలియుగంలో ఉన్నటువంటి దుష్ఫలితం. అంతా లేజీ అంటే ఏమి, సోమరితనం. ఎవరికి పని చేయకూడదు, ఊరికనే డబ్బులు వచ్చేయాలి. ఇది కలియుగ లక్షణం. ఆయుక్షీణం, అందరూ కూడా ఒక 50 సంవత్సరాలు అందరూ వెళ్ళిపోతారు. 40 సంవత్సరాలకే షుగర్ వచ్చేస్తుంది. ఏమి, 50 సంవత్సరాలకి అందరూ వెళ్ళిపోతారు. ఎవరైనా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతికారంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు అన్నమాట. ఇవి కలియుగ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా పోవడం కోసం వాళ్ళు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం కూడా పనిచేయకుండా పోయింది. ఇప్పుడు ఎవరైనా యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేస్తున్నారంటే అదంతా కూడా ఈ యుగంలో కాదు, యజ్ఞాలు యాగాలు చేసేది అది కృత ద్వాపర, అప్పుడు పనిచేసాయి. ఇప్పుడు యజ్ఞంలో వేసేటువంటి పుల్లలు కూడా లేవు సరిగ్గా. అవి ఉన్నాయి కదా, సమిధులు వేసే సమిధులు. ఆ చెట్లు కూడా అపవిత్రం. అవి ఎంతమంది కలియుగంలో, ఇప్పుడు దాదాపు 100 కోట్లు 130 కోట్లు జనాభా అయిపోయినారు. అందరూ యజ్ఞం చేయాలంటే ఎన్ని చెట్లు కావాలి? చెట్లే ఉండవు అసలు. ఏమి, అందువల్ల అందరి దగ్గర 4 ఉందా లేదా? 4 ఏమన్నా హరే కృష్ణ మంత్రం చెప్తే తగిలిపోతుందా? ఏం తరగదు. అందువల్ల హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంత ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఈ యొక్క హరే కృష్ణ మంత్రం జపం చేయాలి. నో పొల్యూషన్, ఏం పొగ ఏం రాదు. ఏమి, మనం యాగం చేసేటప్పుడు సరి అయినటువంటి ఘీ వేయాలి. ఘీ అంటే ఏమి, నెయ్యి ఆవు నెయ్యి వేయాలి. ఆవు నెయ్యి వేయాలంటే అది దేశీ ఆవు అయి ఉండాలి. దేశీ ఆవు ఎక్కడున్నాయి ఇప్పుడు? దేశీ ఆవులే లేవు, అంత జెర్సీ ఆవులు వచ్చేసాయి. ఆ జెర్సీ ఆవు వేయకూడదు. అందువల్ల యజ్ఞం చేయాలంటే సరైనటువంటి పోని, భగవంతుడికి పుష్పం అర్పిస్తాం, పుష్పాలు కూడా అంతా హైబ్రిడ్ అయిపోయినాయి, వాసన రాదంతే. అది పుష్పం బాగా ఉంటుంది, దానికి వాసన ఏమి రాదు. అందువల్ల భగవంతుడు ముందలే తెలిసి ఈ లక్షణాలన్నీ కూడా ఇచ్చి, ఈ కలియుగంలో కేశవ కీర్తనం, ఎవరైతే విష్ణు నామాన్ని ఎవరైతే చెప్తారో, ఈ యొక్క కృష్ణ ముకుంద గోవింద నారాయణ వాసుదేవ రామ ఇటువంటి నామాలు ఎవరైతే చెప్తారో వాళ్ళకి మాత్రమే తరుణోపాయం. నామం ద్వారానే ఈ కలియుగంలో తరుణోపాయం అంటే తరించేటువంటి అవకాశం ఉంది. కానీ ఇంకా వేరే మార్గాల్లో దేనిలోనూ లేదు 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 అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి, నేను చెప్పడం కాదు. అందువల్ల ఈ నామాన్ని చైతన్య మహాప్రభువు మనకి ఇవ్వడం జరిగింది. ఈ నామం చేయడం ద్వారా రాధా గోవింద భగవానకి శ్రీల ప్రభుపాదకి, ఈ నామం చేయడం ద్వారా మనం జీవితాన్ని ఉద్ధరించుకుని మనం ఆత్మని తెలుసుకోగలుగుతాము. ఇది ఈ యొక్క క్లాస్ యొక్క సారాంశం. శ్రీల ప్రభుపాదకి, గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి, అనంతకోటి వైష్ణవ భక్త వృందకి, నితాయ గార్ సీతానాథ్ ప్రేమానంది.